వచ్చినందుకు అందరికీ స్వాగతం. నా దండపు నామాలు. సో ఈరోజు మనము మూడవ స్కందం 16వ అధ్యాయం 26వ శ్లోకం నుంచి మనము చర్చను కొనసాగిద్దామంట. సో ఇప్పటివరకు మనం చూసాము చతుష్కుమారులు వాళ్ళ యొక్క తప్పును కూడా వాళ్ళు తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించుకున్న తర్వాత భగవంతుడికే అప్పచెప్పేశారు, మీ ఇష్టం, మీరు ఏం చేయాలనుకున్నా చేయండి, మాతో పాటు విజయవిజులకి మీరు ఏ శిక్ష విధించాలనుకున్నా, మీరు ఏం చేయాలనుకున్నా చేయండి, అది మీ ఇష్టం, మేము కూడా తప్పు చేశామని అర్థమైంది, వాళ్ళకి అనవసరంగా మేము ఇలా శిక్షని విధించాము, శాపం విధించాము అని మేము స్వీకరిస్తున్నామని. సో ఈ విధంగా చెప్పిన తర్వాత మరి భగవంతుడు ఏమన్నాడు? సో ఇప్పుడు జయవిజయాల్లో ఎలాగో ఒక పశ్చాత్తాప భావన ముందు నుంచే ఉంది, ఇప్పుడు వీళ్ళల్లో కూడా ఆ భావన వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ కొంచెం భయం, తప్పు చేశానే భావన, ఇప్పుడు మరి భగవంతుడు మా పట్ల సంతృప్తిగా ఉన్నాడా లేదా, మరి ఏం జరుగుతుంది, కొంచెం ఇలాంటి స్థితిలో ఉన్నారు ఇద్దరు. సో ఇప్పుడు ఇద్దరికీ కూడా కన్ఫ్యూజను అన్ని క్లియర్ చేసేసి భయాన్ని అంతా కూడా తొలగించేస్తారు భగవంతుడు. సో వాళ్ళ అన్ని సంశయాలని దూరం చేసేసి ఆయన ఫైనల్ కంక్లూజన్ వాక్యాలేవో మనము ఇంకా కొన్ని అసలైన సీక్రెట్స్ కూడా చెప్పేస్తారనమాట. అసలు దీని వెనక కొన్ని కారణాలు కూడా, తెలియని కారణాలు కూడా ఈరోజు మనం చూడబోతున్నాము ఈ ఘటనకు సంబంధించి. సో ముందుగా మంగళాచరణం చేసుకుని చర్చించుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 26వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఏతౌ సురేతరగతిం ప్రతిపద్య సద్యః సంరంభ సంవృత సమాజనుబద్ధ యోగౌ భూయః సకాశం ఉపయాస్య తస్యౌవ శాపోమయైవ నిమితస్తదవేత విప్రాః. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఓ విప్ర, ఓ బ్రాహ్మణులారా, అంటే ఇక్కడ చతుష్కుమారులకు చెప్తున్నారు, మీరు వాళ్ళకి ఏ శాపం అయితే విధించారో, ఏ దండన అయితే విధించారో, దానికి నా అనుమతి ముందు నుంచే ఉంది. ఇంకా ఇప్పుడు వీళ్ళు కిందకి, మీ శాపానుసారంగానే వీళ్ళు ఇప్పుడు కిందికి వెళ్ళి ఒక అసుర వంశంలో అసురులుగా జన్మిస్తారు. కానీ వాళ్ళు ఎల్లప్పుడూ నా చింతనను ఉండి ఎప్పుడు నన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటారు, కానీ ఏ విధంగా కోపంతో, క్రోధంతో, నా పట్ల క్రోధం భావనతో నన్ను ఎప్పుడు చింతిస్తూనే ఉంటారు. అలా చింతిస్తూ తర్వాత తిరిగి మళ్ళీ నా దగ్గరికే కాసేపైనగా కొంత సమయం తర్వాత తిరిగి వచ్చేస్తారు. సో అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైనా సరే భగవంతుడు అనుమతి లేనిదే జరగదు. అలాగే ఇక్కడ జరిగిన ఘటనలన్నిటికీ కూడా భగవంతుడు అనుమతి ఉంది అని ముందే ఇక్కడ చెప్పేస్తున్నారు క్లియర్గా. అంటే బ్రాహ్మణులకి ఇక్కడ చెప్తున్నారు, చతీష్ కుమారులకి మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ఇచ్చిన దండన సరైందే, దానికి నా అనుమతి ఉంది. మరి ఏంది భగవంతుడు ఇలాంటి వాటికి అనుమతి ఇచ్చాడు, ఇలాంటి లీలు ఏం చేస్తున్నారంటే, భగవంతుడు లీలలు చేసేది మనకు ఎన్నో శిక్షణలు ఇవ్వడానికి. ఇప్పుడు వరకు మనం చూసాం ఇందులో శిక్షణలు ఇచ్చింది ఏంటంటే, మనం వైష్ణవ అపరాధం చేయకూడదు అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈ ఒక లీలను చేశారు. ఇలా ఇంకా ఎన్నో లీలలు ఇప్పుడు జరగబోతున్నాయి. ఇప్పుడు భగవంతుడు వీర్య రసాన్ని కూడా ఆస్వాదించాలనుకుంటున్నారు. ఆయన రసరాజ్ అంటే అన్ని రసాలను ఆస్వాదిస్తారు. అంటే ఆయన యుద్ధం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మరి యుద్ధం చేయాలంటే వైకుంఠంలో ఆయనకు ఎవరు శత్రువు లేరు, ఎవరి శత్రువులు లేరు కనుక ఎవరితో ఆయన యుద్ధం చేయలేరు వైకుంఠంలో. కిందికి వెళ్దామంటే కింద ఆయన సమానంగా యుద్ధం చేసే అర్హత కానీ యోగ్యత కానీ లేకపోతే అంత సామర్థ్యం కానీ ఎవరికీ లేదు భగవంతుడితో యుద్ధం చేయడానికి ఆయన. సో భగవంతుడు ఇక్కడ అలా ఆయన లీలలు చేస్తూనే మనకి ఎన్నో విషయాలు నేర్పుతూనే ఉంటారు. అవునా, భగవంతుడు వస్తారు భౌతిక ప్రపంచానికి ధర్మాన్ని స్థాపించడానికి ఆయన లీలలు చేస్తూనే, అలాగే అసురుల్ని దండించడానికి, శిక్షించడానికి, వధించడానికి, ఇంకా భక్తుల్ని కాపాడడానికి, ఇంకా భక్తులతో ఆదాన ప్రదాన లీలలు చేయడానికి కూడా. సో ఈ విధంగా ఇందులో భాగంగానే ఎన్నో శిక్షణలు కూడా ఇస్తుంటారు భగవంతుడు భక్తులందరికీ, సాధకులందరికీ, బద్ధజీవులందరికీ. అలాగే వాళ్ళని ఆకర్షిస్తారు భగవద్ధామానికి వెళ్ళడానికి. సో అందుకే అప్పుడప్పుడు భగవంతుడు భౌతిక ప్రపంచానికి వెళ్తారు. సో ఇప్పుడు కూడా అలాగే ఒక కార్యక్రమం ఉంది భగవంతుడికి భౌతిక ప్రపంచానికి వెళ్ళడానికి. సో దానికి లీల చేస్తున్నారు. సో మరి ఆయనకు విపరీతంగా యుద్ధం చేయడానికి ఎవరికి సాధ్యం కాదు కనుక ఆయన పార్షదుల్నే ఇలా లీల ద్వారా ఆయన కిందకి పంపిస్తున్నారనమాట. దీనికి ఇంకో కారణం కూడా ఉంది, ఇంకొక రహస్య కారణం ఉంది, ఆ తర్వాత చెప్తారు భగవంతుడు, అది చూద్దామంట ఈరోజే. సో ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు ఒక డ్రామా చేస్తున్నారు అనుకోవచ్చు. ఏంటి మొత్తం భగవంతుడే ప్లాన్ చేసుకొని చేస్తున్నారు డ్రామా లాగా అంటే, డ్రామా ఎందుకు చేస్తున్నారు ఆయన పార్షదులతో కలిసి అంటే, మన కోసం, మనను ఉద్ధరించడం కోసం, మనను ఆకర్షించడం కోసం చెప్పుకున్నాం కదా, అదే అనమాట కారణం. సో ఇంకొక విషయం ఏంటంటే, అలా వైకుంఠ ధామంలో ఉన్న వారు ఎవరు కూడా అలా పతనం అవ్వరు మామూలుగా, ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఎవరైనా వైకుంఠ ధామం నుంచి భగవద్ధామానికి అలా పతనమై వస్తున్నారంటే భగవంతుడు ఏదో ఒక లీలాలో భాగంగా ఒక అసురులుగా రూపంలో రావచ్చు, లేకపోతే వైకుంఠధామం నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే ఎవరైనా భగవంతుడి యొక్క పార్షదులు కానీ, సేవకులు కానీ, ప్రచారకులుగా భగవంతుడి లీలని ప్రచారం చేయడానికి వస్తారనమాట. అలా మన ఎంతోమంది ఆచార్యులు అందరూ కూడా భగవంతుడి యొక్క నిత్య పార్షదులు. మనము ఆచార్యుల గురించి భవిష్యత్తులో చర్చించుకుందాం సపరేట్గా. సో అప్పుడు నేను చెప్తాను, దాని గురించి వివరిస్తాను. సో ఈ విషయాలు ఇక్కడ చెప్పారు. సో నెక్స్ట్ బ్రహ్మదేవుడు ఏమంటున్నారంటే, వర్ణిస్తున్నారు కదా, ఆయనే వర్ణిస్తున్నారు అన్ని దేవతలకి, గుర్తుందనుకుంటాను మీకు. బ్రహ్మోవాచ అతతే మునయో దృష్ట్వా నయనానంద భాజనం వైకుంఠం తద్ అధిష్టానం వికుంఠం చ స్వయం ప్రభం. ఇప్పుడు బ్రహ్మదేవుడు అన్నారు దాని తర్వాత, అలా ఈ విధంగా వైకుంఠాన్ని చూసిన తర్వాత, భగవంతుణ్ణి దర్శించుకున్న తర్వాత, అలా వైకుంఠంలో భగవంతుణ్ణి దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంక వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఎవరు? చతుష్ కుమారులు. దానికి ముందు తిరిగి వెళ్ళేకన్నా ముందు ఇంకో కార్యం చేశారు. ఏంటది? భగవంతం పరిక్రమ్య ప్రణిపత్యానుమానే చ ప్రతి జగ్ము ప్రమోదీత శంసంతో వైష్ణవీం శ్రియం. సో ఇలా వాళ్ళు చతుష్ కుమారులు భగవంతుడికి చుట్టూ పరిక్రమ చేశారంట. భగవంతుడు చుట్టూ పరిక్రమ చేసిన తర్వాత ఆయనకు ప్రణామాలు అర్పించుకొని ఎంతో ఆనందంతో వైష్ణవుడి యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకొని తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు కూడా మనం చూస్తే మందిరాల్లో, వైష్ణవ మందిరాల్లో, హిందూ మందిరాల్లో ప్రభుపాల ద్వారా రాశారు, మనం వెళ్ళినప్పుడు భగవంతుడు మనం ఎలా మన యొక్క భగవంతుడికి సమ్మానం, ఆదరణ ఎలా మనం వ్యక్తం చేస్తామంటే, భగవంతుడికి ఇలాగే 3 సార్లు పరిక్రమ చేసుకుంటాం కనీసం. 3 సార్లైనా పరిక్రమ చేసుకుని గుడిలో భగవంతుడి చుట్టూ అలాగే ప్రణామాలు మనం కూడా అర్పిస్తాము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది మన సంస్కృతి. సో ఆ విషయం ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. చతుష్ కుమారులు కూడా అలాగే పరిక్రమ చేసుకుని నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారు. సో ఇది ఇప్పుడు చతుష్ కుమారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా జయ విజయ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని పంపించేశారు భగవంతుడు వాళ్ళకి చెప్పేసి, మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరేం తప్పు చేయలేదు ఒక విధంగా, ఎందుకంటే దానికి నా అనుమతి ఉంది. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే చతుష్ కుమారులు ఈ యొక్క లీల ద్వారానే, భగవంతుడి యొక్క ఈ లీల కారణంగానే ఒక విధంగా చెప్పాలంటే శుద్ధభక్తులు అయిపోయారు. అవునా? ముందు వాళ్ళు జ్ఞాని మార్గంలో ఎక్కువగా ఉండేవాళ్ళు, మనం చూసాము ఈ భగవంతుడి కృప వల్ల, తులసీదేవి కృప వల్ల వాళ్ళు భక్తులుగా మారి వెళ్ళిపోయారు. సో ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు జయవిజయలకి భగవంతుడు ఇంకొక అసలైన కారణం జయవిజయలకు చెప్తారు, ఏమని చూద్దామంట. 29వ శ్లోకం నుంచి, భగవాననుగా వాహ యాతామా భైష్టమస్తుషం బ్రహ్మతేజస్సమర్థోపి హంతుం నేచ్చే మతం తుమే. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే జయవిజయలకి, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి ఇప్పుడు మీ వెంటనే వెళ్లాల్సిందే, దీనికి మాత్రం విరుగుడు లేదు. ఎందుకంటే మీకు ఏమి భయపడాల్సిన, బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ బ్రాహ్మణుల యొక్క శాపాన్ని తుడిచివేయడం అనేది నాకు గొప్ప విషయం కాదు, పెద్ద విషయం కాదు. ఆ శాపాన్ని నేను ఈజీగా తుడిచివేయచ్చు, కానీ ఇందుకి విరుద్ధంగా చెప్పాలంటే దీనికి నా అనుమతి ఉంది, అలా నేను అందుకనే చేయను. అంటే భగవంతుడు కొన్ని నియమాలు పెట్టారు, సో భగవంతుడు ఆ నియమాల్ని ఆయన కూడా పాటిస్తారన్నమాట. ఆయనకు నియమాల్ని ఉల్లంఘించే శక్తి ఉన్నా, చేయగలిగినా ఆయన చేయరు చాలా మటుకు. సో ఇక్కడ అదే విషయం చెప్తున్నారు, భగవంతుడు ఆయనకు అనుమతి ఉంది ఎందుకు అనే విషయం. అదేంటి, ఎందుకు అలా భగవంతుడు చేయగలిగినా అక్కడ జయవిజయులకు శాపం కలిగినప్పుడు వాళ్ళని పంపించేస్తున్నారు ఎందుకు అంటే, ఇంకొక కారణం కూడా ఉంది. మనం చూసాం ఒకటి ఏంటంటే, భగవంతుడు వీర్య రసంలో యుద్ధం చేయాలనుకుంటున్నారు, రసాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారు, అదొకటి సరే. మనకేవో శిక్షణలు ఇద్దామనుకుంటున్నారు, ధర్మాన్ని స్థాపి, ఇదంతా ఫైన్. ఇంకొక కారణం కూడా ఉందన్నమాట జయవిజయులకు చెప్తున్నారు ఇక్కడ, అదేంటో చూద్దామంట. ఏతత్ పురైవ నిర్దిష్టం రమయ క్రుద్ధయ యదా పురాపవారిత ద్వారి విశంతి మయ్యు పారతే. ఏమంటారంటే, ఈ యొక్క మీ వెళ్ళిపోవడం, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతారు భౌతిక ప్రపంచానికి ఈ యొక్క సేవను వదిలి అని భవిష్యవాణి ముందే లక్ష్మీదేవి చేసేసింది. లక్ష్మీదేవి ఎందుకు అటువంటి భవిష్యవాణి చేసిందంటే, ఒకసారి ఆమెకి కూడా కోపం వచ్చింది. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడైతే ఆమె ఒకసారి లక్ష్మీదేవి సేవ కోసం అనేసి వాళ్ళ భక్తుల దగ్గరకు అప్పుడప్పుడు వెళ్లాల్సి వస్తుంది, సో ఆమె వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు భగవంతుడు లోపల క్షీణిస్తున్నాడు అనేసి అక్కడున్న ఈ జయవిజయులు లక్ష్మీదేవిని కూడా ఆపేశారనమాట లోపలికి వెళ్ళడానికి, వెళ్ళబోతుంటే. సో అందుకని అప్పుడు లక్ష్మీదేవి కూడా క్రోధం కలిగి అప్పుడే ఆమె భవిష్యాన్ని చేసేసింది, వీళ్ళు భవిష్యత్తులో ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. సో అందుకనే భగవంతుడు అంటున్నారనమాట, ఇలా జరిగింది ముందు ఒకసారి ఘటన. సో ఇది ఆల్రెడీ భవిష్యవాణి జరిగింది, సో జరగాల్సింది ఎప్పుడో అప్పుడు, ఇప్పుడు జరిగిపోయింది అంతే, అందుకే నాకు దీని అనుమతి కూడా ఉంది. మయి సంరంభయోగేన నిస్థిర్య బ్రహ్మహేళనం ప్రత్యేష్యతాం నికాశం మే కాలేనాల్పీయశా పునః. చూడండి, ఇక్కడ అన్ని ఎన్నో లోతైన ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయం తెలుస్తుంది. సో అందుకే ఇక్కడ భగవంతుడు వాళ్ళిద్దరికి మాత్రం ఆశ్వాసాన్ని ఇస్తున్నారు, ఏమని, జయవిజయులకి, మీరు ఒక్కటి మాత్రం బెంగపెట్టుకోకండి, మీరు ఈ విధంగా ఈ యొక్క యోగ పద్ధతి ద్వారానే నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు, కానీ క్రోధ భావనతో, ఈ క్రోధ భావనతో నా పట్ల మీరు ఎప్పుడూ నన్ను గుర్తుంచుకొని ఆలోచించి నన్ను చింతిస్తూ మీరు ఏ పాపం అయితే చేశారో, ఈ బ్రాహ్మణులకు పట్ల అపరాధం ఏదైతే చేశారో దానివల్ల కలిగిన పాపం అంతా కూడా తొలగిపోతుంది. సో కొంచెం సమయం తర్వాత మళ్ళీ మీరు తిరిగి నా దగ్గరికి వచ్చేస్తారు, కనుక మీరు బెంగపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ భక్తి యోగ యొక్క శక్తి గురించి చెప్తానమాట. భక్తి యోగకి ఎంత శక్తి ఉందంటే, బ్రహ్మ శాపంనైనా కానీ తుడిచివేయగలదనమాట, దాని నుంచి అటువంటి పాపాన్ని కూడా కడిగివేయగలదనమాట. అటువంటి శక్తి భక్తికి ఉంది అని మధ్వముని, శిల మధ్వముని చెప్తున్నారనేసి ప్రభుపాల ద్వారా రాశారు. సో భక్తి యోగ అనేది మొత్తం 12 రసాల్లో ఒక వ్యక్తి భక్తి యోగను అనుసరించవచ్చు. ఈ విషయాన్ని మనము ఇంకా ఎక్కువ డీటెయిల్గా భక్తి రసామృత సింధులో చర్చించుకుంటాము, అందులో వస్తుంది. 5 మొదటి ప్రైమరీ రసాలు అన్నమాట, 5 డైరెక్ట్గా భగవంతుడికి భక్తి ప్రేమపూర్వకంగా చేసుకునే దాంట్లో 5 ముఖ్యమైన రసాలు ఉంటాయి. ఇంకొకటి, ఇంకొక ఏడు వచ్చేసి ఇండైరెక్ట్ అన్నమాట. ఇండైరెక్ట్గా భక్తి చేసుకోవడానికి, భక్తి యోగ చేసుకోవడానికి ఇంకో ఏడు రసాలు ఉంటాయి. అందులో ఇది ఒకటి, యాంగర్, కోపం అనేది. అంటే కోపంతో, క్రోధంతో భగవంతుడి పట్ల భక్తి చేసుకోవడం. ఇలా కూడా కొంతమంది చేసుకోవచ్చు అసురులు. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇందులో చాలా రసాలు ఉంటాయి. ఇందులో ఈ విధంగా కూడా ఒక రసమే చెప్పాలంటే, గోపికలు వాళ్ళు భగవంతుడి పట్ల ఆకర్షితులైపోతారు భక్తి యోగంలో కామవాసనతో. కానీ వాళ్ళు కూడా సంపూర్ణంగా భగవంతుడి పట్లతో శుద్ధమైపోతారు, భగవంతుడితో భక్తి యోగంలో మాధుర్య రసంలో చేరుకుంటారు. కంస, అతను అసురుడు. కంస అసురుడు కూడా భగవంతుడిని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే, ఎలా అంటే, ఏ చింతనతో అంటే భయంతో, ఆ భావనతో, ఏదో ఒక భావనతో భగవంతుడిని తలుచుకొని చింతించడం ద్వారా కూడా శుద్ధం జరుగుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు ప్రభుపాల ద్వారా. సో కంసుడు, ఆయనకి కృష్ణుడు అతని మృత్యు యొక్క కారణమని, ఎప్పుడైతే ఆకాశం అనేది జరిగిందో అప్పటి నుంచే కృష్ణుడు అంటే భయం ఆయనకి. పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ భయం. సో ప్రతిసారి ఈ కంసుడు భయపడుతూ ఎప్పుడు తింటున్నా, పడుకున్నా, నిద్రలో అయినా, నీళ్ళు తాగేటప్పుడైనా సరే, కూర్చున్నప్పుడైనా, ఎక్కడైనా ప్రతి చోట ఆయన కృష్ణుడు కనిపించాడు భయంతో. ఎక్కడి నుంచి కృష్ణుడు నన్ను ఎలా చంపేస్తాడో అని, చనిపోయిన తర్వాత ముక్తి లభించింది అలా. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే చెప్పేది, ఎలాగైనా సరే భగవంతుడిని చింతించడం అనేది చాలా ముఖ్యమైనది. మన్మనాభావ మద్భక్త, అఫ్కోర్స్ మనం ఎప్పుడైనా సరే భగవంతుడికి వ్యతిరేకంగా, వ్యతిరేక భావనతో చింతించడం కన్నా ఎన్నో 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 రేట్లు మనము ప్రతికూల భావనతో చింతిస్తే అది మనకు శ్రేయస్కరం, ఇంకా తొందరగా మనం భక్తిలో ఉన్నతి సాధిస్తాం. కానీ ఇక్కడ ఈ విధంగా కూడా ఇండైరెక్ట్గా కూడా వ్యతిరేక భావనతో కూడా ఒకవేళ అసురులు ఎవరైతే చింతిస్తారో వాళ్ళు కూడా శుద్ధీకరణ జరుగుతుంది, మేలనే జరుగుతుంది, లాస్ అనేది లేదు, నష్టమేం లేదు. ఏ విధంగానైనా భగవంతుని చింతించుకోవడం అనేది ముఖ్యమైన అంగం అన్నమాట భక్తి యోగలో. విష్ణు భక్త స్మృతోదైవ ఆసురస్తత్విపన్యయ, భగవంతుడి యొక్క భక్తులు దేవతలే కాదు, భగవంతుణ్ణి చింతించుకొని అసురులు ఎలా చింతించుకుంటారు వ్యతిరేక భావనతోనే, అలా చింతించుకుని వాళ్ళకు కూడా లాభమే జరుగుతుంది కానీ నష్టమే జరగదు అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. సో మనం మాత్రం అలా చింతించుకోవాల్సిన అవసరం లేదు. కోపంతో, వ్యతిరేక భావనతో మనము మంచి సద్భావనతోనే భగవంతుడిని చింతించుకోవచ్చు. చాలా సరళమైన విధానం భగవంతుడిని చింతించుకోవడం. ఎందుకంటే మనకు బద్ధావస్థలో స్వాభావికంగా మనకు భగవంతుడు మన మెదడులోకి, చింతలోకి, ఆలోచనలోకి రాకపోవచ్చు సాధారణ సమయాల్లో. అందుకని మనము నియమిత రూపంలో ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి, హరినామ సంకీర్తన ఇలాంటివి విషయాల్లో పాల్గొని, సత్సంగ కార్యక్రమాలు పాల్గొని, ఎలాగో అలాగ భగవంతుడిని మనము గుర్తు చేసుకోవడానికి, చింతించడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. అది సాధన, అందుకే మనం చేసేది. సో చాలా సులువైన మార్గం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, కీర్తన చేయడం. ఈ యొక్క కలియుగం అదే ధర్మం అన్నమాట. ఎందుకంటే ధర్మం యొక్క కలియుగ ధర్మమే కాదు, ధర్మం భక్తి యొక్క మూలం ఏంటంటే భగవంతుడిని గుర్తు చేసుకోవడం. సో ఇది అన్నిటికన్నా ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ శ్లోక భగవంతుడు చెప్పే, భగవంతుడి గురించి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ధ్వాస్తావాదిశ్య భగవాన్ విమాన శ్రేణి భూషణం సర్వాతిశ్యతిశ్యయాలక్ష్మ్య జుష్టం స్వం ధిష్ణ్యమావిషత్. ఇలా భగవంతుడు అలా వైకుంఠ ద్వారం దగ్గర ఇవన్నీ ఘటనలు అనేవి జరిగాయి. ఇలా ఈ ఘటన అయిపోయిన తర్వాత జయ విజయ్ కూడా వెళ్ళిపోయారు అక్కడ నుంచి. దాని తర్వాత భగవంతుడు తిరిగి ద్వారంలోకి ప్రవేశించి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ఎక్కడైతే ఎన్నో రకరకాల వైకుంఠ విమానాలు, ఐశ్వర్యం, సౌందర్యం అన్నీ ఉన్నాయో, సో ఆయన తన ధామంలో లోపల నివసించే దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నమాట. సో ఇక్కడ ఒక విషయం మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఈ వైకుంఠ ద్వారం యొక్క అవతల వైపే ఇవన్నీ ఘటనలు జరిగాయని. సో వైకుంఠ ద్వారం లోపలికి కూడా ఈ చతుష్కుమారులు ప్రవేశించలేదు ఒక విధంగా. సో ఎవరైనా అడగొచ్చు, అరే వైకుంఠంలోకి ఒకసారి వెళ్తే తిరిగి రారన్నారు కదా, మరి వైకుంఠంలోకి వెళ్ళి మరి తిరిగి వచ్చేసారు ఎందుకు, తిరిగి రావాల్సి వచ్చింది ఎందుకు చతుష్కుమారులకంటే. ఒకటేంటంటే, ఇక్కడ లాజికల్గా చూస్తే కూడా వైకుంఠ ద్వారం లోపలికి ప్రవేశించలేదని చెప్తున్నారు ఇక్కడ. అయినా ఒకవేళ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇలా ఒక్కొక్కసారి యోగులు, బ్రాహ్మణులు వాళ్ళ యోగశక్తి ద్వారా, వాళ్ళ యొక్క తపశ్శక్తి ద్వారా ఏదో విధంగా ఆడి వరకు అక్కడ వరకు చేరుకోగలిగినా కానీ అయినా కానీ అక్కడి వరకు వెళ్ళినా వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిందే. సో అలా మీరు వేరే ఘటనల్లో దుర్వాసముని కానీ లేకపోతే భృగుముని కానీ అలా వైకుంఠం వరకు వెళ్ళినట్టు మనకు తెలుసు, ఘటనలు ఉన్నాయి. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసారు, అక్కడే ఉండలేదు. సో శుద్ధ భక్తులు మాత్రమే అలా ముక్తి తర్వాత వైకుంఠ ప్రాప్తి కలిగిన తర్వాత అక్కడే ఉంటారు. సో మామూలుగా అయితే ఇలా ఎవరైనా ఇక్కడ యోగ పద్ధతి ద్వారా ఎలా అక్కడ చేరుకున్నారనుకోండి, వాళ్ళ స్వయం శక్తితో తిరిగి మళ్ళీ రావాల్సింది, అక్కడ పర్మనెంట్గా ఉండలేరు అనే విషయానికి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనే విషయం తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఇంకా బ్రహ్మదేవుడు అయిపోయింది అక్కడ స్టోరీ. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ దేవతలకు చెప్తున్నారన్నమాట. ఇప్పుడు సారీ, యా అంతే. తౌతు గీర్వాణ ఋషభౌ దుష్టరాధరిలోకత హతశ్రియౌ బ్రహ్మశాపాద్ అభూతాం విగతస్మయౌ. ఆ ఇద్దరు ద్వారపాలకులు వారి యొక్క ఇప్పుడు ఆ వైకుంఠ వైభవం, సౌందర్యం, ఐశ్వర్యం అంతా క్షీణించిపోయింది. వాళ్ళ ఉన్న కాంతి, వాళ్ళ ఉన్న వెలుగు అంతా వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి ఆ బ్రహ్మశాపం ద్వారా, హతశ్రియౌ బ్రహ్మశాపాత్, బ్రహ్మశాపం కారణంగా వాళ్ళకి శ్రియ ఎంత ఐశ్వర్యం ఉన్నా అంతా నశించిపోయింది. ఇప్పుడు వైకుంఠ వైభవం అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పతనం అయిపోయి పడిపోతున్నారు. యాక్చువల్లీ రియల్లీ అక్కడి నుంచి పడుతున్నారు, ఇప్పుడు కిందికి వస్తున్నారు. సో వైకుంఠ లోకం నుంచి అప్పుడు ఇంకా ఏం జరిగిందంటే, తదా వికుంఠ దిశనాథ్ తయోర్ నిపత్తమానయో హాహాకారో మహానాసీద్ విమానాగ్రేషు పుత్రకాహ. సో అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జయ విజయలు అలా భగవద్ధామ నుంచి భౌతిక ప్రపంచంలోకి ప్రవేశించి కిందికి పడుతున్నప్పుడు చూశారంట ఎవరు, దేవతలు విమానాల్లో ఉన్నప్పుడు, ఈ స్వర్గంలో ఇక్కడ పై లోకాల్లో ఉన్న దేవతలు భౌతిక ప్రపంచంలో వాళ్ళు చూసారా పైనుంచి పడుతున్నారు వీళ్ళు భగవంతుడి యొక్క సేవకులు, హా 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 అనేసి హాహాకారాలు పలికారంట. అయ్యో అంటే హా అంటే ఇక్కడ ఏంటంటే, అయ్యో పడిపోతున్నారు పైనుంచి వైకుంఠం నుంచి భగవంతుడి సేవకులు అనేసి దేవతలందరూ కూడా వాళ్ళ ఎయిర్ప్లేన్లో అదే వాళ్ళ విమానాల్లో కూర్చొని హాహాకారాలు చేశారంట. తావేవ హ్యధునా ప్రాప్తౌ పార్షద ప్రవరౌ హరే దితేర్జటర నిర్విష్టం కశ్యపం తేజ ఉల్బనం. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, బ్రహ్మదేవుడు ఇక్కడ ఆయన వాక్యాన్ని ఇస్తున్నారు. ఇలా ఇద్దరు వీళ్ళిద్దరే జయ విజయలు ఇద్దరే అలా పడిపోయిన వాళ్ళు కిందికి, అప్పుడు దేవతలు కూడా హాహాకారాలు అన్నారు కదా, వాళ్ళే ఇప్పుడు ఈ కశ్యపుడి యొక్క వీర్యం ద్వారా ఈ తితి యొక్క గర్భంలోకి ప్రవేశించారు అని చెప్తారన్నమాట. సో అందుకే ప్రభుపాల్ వారు ఇక్కడ ఈ పాయింట్ రాస్తారన్నమాట. ముఖ్యంగా ఈ విధంగా ఒక ఆత్మ, జీవాత్మ ప్రవేశిస్తుందన్నమాట, శరీరాన్ని ఎలా దక్కుతుంది ఒక జీవాత్మకు అనేది ఇదే అన్నమాట పద్ధతి. సో అందుకనే తల్లిదండ్రులకి ఇద్దరికి ఇక్కడ తండ్రి యొక్క చేతన గురించి చెప్పారు. సో తండ్రి చేతన, తల్లి చేతన సరిగ్గా లేదంటే అప్పుడు దాని ప్రభావం, ఒకవేళ వాళ్ళు కోపంతో కామంతో ఏ విధమైన చేతన ఉంటే ఆ విధమైన చేతన ఆ యొక్క ప్రభావం తప్పకుండా జన్మించే శిశువు పైన పడుతుందన్నమాట. అందుకనే అది నెగిటివ్గా విపరీతమైన లక్షణాలు ఆ యొక్క వచ్చే శిశు, జన్మించే శిశువు పైన చూపిస్తాయన్నమాట. అందుకనే చేతన సరిగ్గా ఉండాలి సంతానాన్ని ఉత్పన్నం చేసేటప్పుడు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తున్నారు. అందుకనే గర్భధారణ సంస్కారం అనేది చేయాలి మన వేదిక శాస్త్రాల్లో చెప్పారు, ఇది గొప్ప విజ్ఞానం అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్, తయోర్ అసురయోరధ్య తేజసాయమయోర్హివ అక్షిప్తం తేజ ఏతర్హి భగవాన్ తద్విధిత్సతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వీళ్ళిద్దరూ కవలలు అవునా, వీళ్ళిద్దరూ ఒక రకంగా కవలలు, అసురు రూపంలో ఇప్పుడు రాబోతున్నారు కదా, వాళ్ళిద్దరే ఈ జయ విజయలు ఇద్దరు ఆ గర్భంలో ఉన్నందు కారంగానే ఈ అంధకారం అంతా వ్యాపిస్తుంది, దీనివల్ల మీరు ఎంతో టెన్షన్లో పడిపోతున్నారే, ఇంత విచలితం అయిపోతున్నారే. సో దీనివల్ల మీరు కూడా శక్తి అంతా మీద క్షీణించిపోతుంది అని మీరు అంటున్నారే. అంటే మీ ప్రభావం కూడా ఇప్పుడు అంటే అంధకారం ఎలా ప్రవేశిస్తుంది అంటే సూర్యుడు కూడా అంధకారాన్ని తొలగించలేకపోతున్నాడు ఒక విధంగా, అలా అర్థమవుతుంది ఇక్కడ. అంటే దేవతల యొక్క శక్తి అనేది కూడా దాన్ని ఆ యొక్క అంధకారాన్ని కానీ వాళ్ళ యొక్క గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావాన్ని ఆపలేకపోతున్నారు దేవతలు. సో అందుకే మీరు నా దగ్గరకు వచ్చారు సహాయం కోరి. అటువంటిది నేను మీకు క్లియర్ చేస్తున్నాను ఇప్పుడే, ముఖ్యంగా ఇదంతా స్టోరీ చెప్పింది అందుకే మీకు. ఇది నా సామర్థ్యం ప్రకారం, నేను నా సామర్థ్యం లేదు అంటే నాకు సామర్థ్యం లేదు దీన్ని ఆపడానికి. ఎందుకంటే ఇది భగవంతుడే స్వయంగా ఆయన ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది కనుక దీంట్లో నేను ఏం చేయలేను, దీన్ని నేను ఆపలేను, దీన్ని తొలగించలేను నేను కూడా. సో ఇదన్నమాట పాయింట్. సో భగవంతుడు మాత్రమే ఈ యొక్క ఆపదని తొలగించవచ్చు, ఆయన ఒక్కడే సామర్థ్యం ఉంది ఆయనకి అనే విషయాన్ని ఇక్కడ బేసికల్లీ ఇండైరెక్ట్గా బ్రహ్మదేవుడు చెప్తున్నారు అన్నమాట దేవతలకి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుపాద వారు మనకి రాస్తారు ఏంటంటే తాత్పర్యంలో, ఇలాగే ఎవరైనా ఇలా భగవంతుడు ఒక ఇచ్ఛానుసారంగా ఏదైనా జరిగిందనుకోండి దాన్ని ఎవరూ ఆపలేరు, దాన్ని అది దాన్ని ఆపడం ఎవరి తరం కాదు, భగవంతుడు ఏది ఇచ్చా అదే జరుగుతుంది. అలాగే భగవంతుడు ఎవరైనా కోరుకున్నారనుకోండి, ఎవరినైనా ప్రచారం చేయమని ఆదేశించారనుకోండి, అప్పుడు అటువంటి ప్రచారకుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, భగవంతుడి ఇచ్ఛ అనేది పూర్తవుతుంది, ఆ ప్రచారకుడు ప్రచారం అనేది చేస్తారు. ఎందుకంటే అన్ని పరిస్థితుల్లో కూడా భగవంతుడి యొక్క ఇచ్ఛ అనేది సంపూర్ణం అవ్వాలంతే, అందుకని. సో మనం చూడొచ్చు మనం ప్రభుపాద వారి జీవితంలో కూడా. సో ఆయనకి ఆజ్ఞ దొరికింది ఆయన గురువు నుంచి, మరియు భగవంతుడు స్వయంగా కూడా ఆయన వచ్చి రక్షిస్తారు. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు, అలా భగవంతుడి ఆశీర్వాదం లేకపోతే అలా గురువుల ఆశీర్వాదంతో ప్రచారం ఎవరైతే చేస్తున్నారో తప్పకుండా వాళ్ళు విజయం సాధించవచ్చు. ఇక లాస్ట్ శ్లోకం చూసి మనం ఇది ముగిద్దామంట. ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది ఈ శ్లోకంతో. 37వ శ్లోకం. విశ్వస్య యస్థితిలయోద్భవహేతురాద్యో యోగేశ్వరైరపి దురత్యయ యోగమాయ క్షేమం విదస్యతి సనో భగవాన్ శ్రయధీశస్ తత్రాస్మధీయ విమృశేన కియాని హార్తః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా ప్రియపుత్రులారా, భగవంతుడే మూడు గుణాల్ని నియంత్రించే అతను, అతనే ఈ యొక్క ప్రపంచం యొక్క సృష్టికర్త, ఆయనే పాలించే అతను, ఆయనే వినాశనం చేసేకర్త. సో అంతేకాకుండా మరి మొత్తం ఇవంతా కూడా ఆయన ఎన్నో వివిధ రకాల యోగ శక్తుల ద్వారా చేస్తారు, దాన్ని అర్థం చేసుకునేది సంపూర్ణంగా మన సాధ్యం కాదు, ఎవరి సాధ్యం కాదు, ఆయన ఆది పురుషుడు పురాణ పురుషుడు. సో ఈ విధంగా ఆయన ఒక్కడు మాత్రమే మనని ఈ ఆపద నుంచి రక్షించగలడు, ఇంకెవ్వరూ రక్షించలేరు, ఇంకా ఎవ్వరూ ఏం చేయలేరు. కనుక మీరు అనవసరంగా ఎక్కువగా చింతించి ఆలోచించి కంగారు పడేసి ఏం లాభం లేదు అని చెప్పేస్తున్నారు అనమాట బ్రహ్మదేవుడు. బేసికల్గా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇలాంటి సమస్య వచ్చిందనేసి మీరు చాలా విచలితం అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది భగవంతుడి ఇచ్చానుసారంగానే జరుగుతుంది. సో ఆయనే ఈ సమస్యను కూడా పరిష్కరిస్తాడు, మీరు కొంచెం ఓపికతో మీ యొక్క సేవను మీ వీలైనంత మటుకు మీరు చేస్తూ ఉండండి. సో అందుకని ఇక్కడ ప్రభుపాద ద్వారా చెప్తున్నారన్నమాట. అలా ఒక్కొక్కసారి మన ప్లాన్ మనం అనుకుంటాం ఈ విధంగా సేవ చేద్దాం, ఈ విధంగా భక్తి చేద్దాం, ఈ విధంగా ప్రచారం చేద్దామని ప్రయత్నం చేయొచ్చు మనం, కానీ అందులో ఏమైనా విపరీత పరిణామాలు రావచ్చు, విఫలం అవ్వచ్చు, ఏమైనా సమస్యలు రావచ్చు. సో దానికి విచలితం కాకుండా మనము అలా సేవ కానీ భక్తి కానీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎంత వీలైతే అంత చేయాలి. లేకపోతే ఒక్కొక్కసారి ఎంత విపరీత ఘటనలు కావచ్చు అంటే, అలా ఒకరైనా మంచిగా ప్రచారం చేసే బాగా ప్రచారం చేసే ఒక ప్రచారకుడు హఠాత్తుగా మరణించవచ్చు, యాక్సిడెంట్ అయ్యో ఏదో ఒకటి అయ్యి, లేకపోతే అలాంటి ఒక మంచి శుద్ధ భక్తుడు లేకపోతే మంచి పెద్ద ప్రచారకుడు ఒక్కొక్కసారి కఠినమైన పరిస్థితుల్ని తన జీవితంలో ఎదుర్కోవచ్చు, అది శారీరకంగా కానీ ఇంకే విధంగా కానీ. సో అలాంటి సమయాల్లో కూడా మనము అర్థం చేసుకోవాలి ఇది అంతా. మరి ఎలాగంటే ఒక ఉదాహరణలు ఇచ్చారు ప్రభుపాల ద్వారా ఇక్కడ హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ని ఆయన శుద్ధ భక్తుడు భగవంతుడికి 22 మార్కెట్ ప్లేసెస్లో కొరడాతో కొట్టించారు ఆయన్ని, కొరడా దెబ్బలు. సో అంటే ఎంతో ఆయనకి హింసించారు. అంటే అంతో అటువంటి శుద్ధ భక్తుడు కూడా ఎందుకు అంత అలా జరిగింది అంటే. సో అలాగే మనం చూస్తున్నాం ప్రభుపాల వారి జీవితంలో కూడా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చింది ఆయన. లేకపోతే ఇక్కడ ప్రభుపాల వారి జీసస్ క్రైస్ట్ గురించి కూడా రాస్తారు, ఆయన్ని కూడా చంపేశారు. ఎందుకు అంటే ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రహ్లాద్ మహారాజ్కి ఎన్ని రకాలుగా చంపడానికి హిరణ్యకశిపుడు ప్రయత్నాలు చేశారు, హింసించారు. ఆయన కానీ ఆయన విజయవంతంగా తర్వాత రాజుగా ఎన్నికయ్యాడు, అక్కడ భక్తి చేసుకున్నారు. సో అలాగే పాండవులు, ఇలా ఎంతోమంది ఉదాహరణలు ఇచ్చారు. పాండవులు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది, భగవంతుడితో పాటే ఉన్నారు, భగవంతుడు వాళ్ళతో పాటే ఉన్నారు, వాళ్ళ బంధువుగా పార్షదులుగా. అయినా కానీ వాళ్ళు రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది, ఎంతో అవమానాన్ని చవిచూడాల్సి వచ్చింది, ఇంకా ఐశ్వర్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది, ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కానీ మనం చూసేది ఏంటంటే వీళ్ళందరూ కూడా భక్తుల్లో ఒకటే ముఖ్యంగా వేసిన విషయమే గమనించేది ఏంటంటే వాళ్ళు విచలితం అవ్వకుండా ఎన్ని సమస్యలు అయినా కానీ ఎదుర్కొంటూ భక్తిని కృష్ణుని వదలకుండా భగవంతుడిని వదలకుండా వాళ్ళు ముందుకి వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వాళ్ళ సేవ కానీ భక్తి మార్గంలో కానీ. సో ఇది మనకు ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, ఇలా జరుగుతున్నప్పుడు విపరీతంగా ఏమైనా మనము సరిగ్గా భక్తి చేసుకున్నప్పుడు కానీ సేవ చేసుకున్నప్పుడు కానీ విపరీత పరిణామాలు వచ్చిన వైఫల్యాన్ని ఎదురు చూసినా కానీ ఇది భగవంతుడి ఏదో ఒక ప్లాన్ అందులో ఉంది, ఆయన ఏదో ఒక ఉద్దేశం ఉండే ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా ఇంకా చెప్పాలంటే ఇక్కడ ప్రభుపాద వారు రాశారు, ఇలా మనం విచలితం అవ్వకుండా ఎటువంటి విపరీత పరిణామాల సమస్యలు మనకు వచ్చినా కానీ అది కూడా మనము భగవంతుడి కృపగా మనము అర్థం చేసుకొని స్వీకరించగలిగితే, ఒకవేళ అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా 100% గ్యారంటీ అనమాట, ఫిక్స్ అనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఇది బేసికలీ ఒక శ్లోకంలో వస్తుంది, తత్తేను కంపాసు సూక్ష్మాను భుంజాయ కృపం. సో ఇది కూడా భాగవతంలోనే వస్తుంది శ్లోకం, వేర్ అక్కడ చెప్తారనమాట. ఇలా ఎవరైతే సహిస్తారో, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళు సేవ చేసుకుంటూ వెళ్తున్నారు, భక్తి చేసుకుంటూ వెళ్తున్నారు, భగవంతుడి భక్తిని మాత్రం మార్గాన్ని మాత్రం వదలట్లేదు, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సహించి ఒకవేళ అలా వాళ్ళు మరణించినా కానీ వాళ్ళకి ఇంకా అదొక జన్మ హక్కు అయిపోతుంది, వాళ్ళ జన్మ హక్కు అనమాట భగవద్ధామం అనేది, భగవద్ధామకు వెళ్ళడం అనేది ఇంకా వాళ్ళకి రైట్ ఉందన్నమాట వెళ్ళడానికి అలా. సో వాళ్ళకి 100% షూర్ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారని. సో ఆ విధంగా అంటే లాస్ అనేది ఏం లేదనమాట మనకి. అలా ఎక్స్టర్నల్గా మనకి బహిరకంగా అంటే బయట నుంచి మనకు అనిపిస్తుంటారే, నేను ఎంత ప్రయత్నం చేసినా ఫెయిల్ అయిపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను, ఎంత చేసినా కానీ సమస్యలు వస్తున్నాయి, ఇలా ఏం చేయలేకపోతున్నాను, మీరు ఆలోచించవచ్చు అనుకోవచ్చు. కానీ మీరు ఒకవేళ దాన్ని సహించి దాన్ని స్వీకరించి భగవంతుడు ఏదో ఉద్దేశం ప్లాన్ ఉండి ఉంటుంది అని మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు చూడండి ప్రభుపాల ద్వారా జీవితంలో ఒక మంచి ఉదాహరణ. ఆయన ఎన్నో వైఫల్యాలు ఎదురు చూస్తూ మొత్తం జీవితం అంతా వైఫల్యాన్ని చూస్తే లాస్ట్ 70 ఇయర్స్ తర్వాత ఆయన సక్సెస్ సాధించారు. 70 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ మొత్తం జీవితాంతం అంతా వైఫల్యాన్ని చూశారు ఆయన ప్రయత్నాల్లో. సో అటువంటి ప్రభుపాల కన్నా గొప్ప ఉదాహరణ మన దగ్గర ఇంకెవరికి ఎవరిది లేదు మనకు. సో అందుకనే కానీ ఒక్క విషయం పక్కా ఏంటంటే మనకు లాస్ అనేది లేదు ఈ ప్రాసెస్లో. ఇది ఈ బిజినెస్లో అస్సలు లాస్ లేదన్నమాట, ఓన్లీ ప్రాఫిటే ప్రాఫిట్. ఓన్లీ ఏంటంటే అది ఈ జన్మలో చూస్తామా లేకపోతే ఈ జన్మ తర్వాత వైకుంఠానికి వెళ్ళి చూస్తామా అనే విషయమే డిఫరెన్స్ అనమాట. రెండిట్లో కూడా చూడొచ్చు ప్రాఫిట్ అంతే. సో ఓవరాల్గా అయితే ప్రాఫిట్ ఉంటుందన్నమాట, అది పాయింట్. సో ఇక్కడే ముగిస్తాను, చాలా చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాదికి జయ్, గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జయ్, సమవేత గౌరభక్త వృందికి జయ్, నితాయ్ గౌరసితనాథ్ ప్రేమానంది హరి హరి బోల్.